మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు 3:13-22 వరకు చదువుకుందాం. 13:13-22 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతు అడుగు వాణి ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమే క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపోవటం కంటే మేలు చేసి శ్రమపోటే బహుమంచిది. ఎలా అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మారూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుతున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నమ్మకమైన మా దేవా, అతి పరిశుద్ధుడవు, స్తోత్రార్హుడవు. ఉదయకాల సమయంలో నీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం మా ప్రభువా. దేవా, నీ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాం. నీ చిత్తానుసారంగా జీవించాలని ఇష్టపడుతున్నాం. మీరే మాకు సహాయం చేయండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి, సిద్ధపరచండి మా ప్రభువా. మీరు కృప చూపించకపోతే, మీరు మాట్లాడకపోతే మేము బతకలేము. కాబట్టి ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరచమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నా మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మొదటి పేతురు పత్రిక 3:13-22 వరకు చదువుకున్నాము. ఈ వాక్యాన్ని ధ్యానిద్దాము. పేతురు ఈ పత్రికను రాసినప్పుడు ఎవరికి రాశాడు, ఎందుకు రాశాడు? పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బిథునియా అనే ఈ ఐదు ప్రాంతాల్లో చెదిరి ఉన్న విశ్వాసులైన యూదులకు రాసినటువంటి పత్రిక. అయితే వాళ్ళు శ్రమలు ఉన్నాయని యెరూషలేం నుంచి పక్క దేశాలకు చెదిరిపోయి జీవిస్తున్నప్పుడు, అక్కడ శ్రమలు ఇంకా ఎక్కువైనప్పుడు వారిని ఆదరిస్తూ, బలపరుస్తూ, హెచ్చరిస్తూ, చాలా ఆజ్ఞలిస్తూ రాసినటువంటి పత్రిక. అయితే చాలా విషయాలు చెప్తూ 13వ వచనం నుంచి మరలా ఇలా ఆరంభించాడు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? వాస్తవానికి మనం సత్క్రియలు చేయడానికి పూనుకుంటానంట, లేకపోతే మంచి క్రియలు మంచి చేయడానికి, అంటే చేయడానికి మనం రెడీ అయిపోయి అలా జీవిస్తూ ఉంటాయంట, అసలు మనకు ఎవరైనా హాని చేస్తారా, ఇబ్బంది పెడతారా? జనరల్ గా మనము సత్క్రియలు చేస్తూ చక్కగా జీవిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఇతరులకు చాలా అన్ని విషయాల్లో మంచి చేస్తూ, ఆ మంచి విషయంలో చాలా ఆసక్తి కలిగి జీవిస్తూ ఉంటే నిజంగా ఎవరైనా మన జీవితంలో మనల్ని ఇబ్బంది పెడతారా, హాని చేస్తారా? ఇన్ని సత్క్రియలు, ఇన్ని మంచి పనులు ఆసక్తిగా చేస్తుండని బట్టి అయినప్పుడు కూడా చేసే వాళ్ళు ఉంటారా? అసలు ఎవరుంటారు? ఉండరు అని అంటున్నాడు పేతురు గారు. ఎందుకు? ఎందుకనంటే ఎంత కరడు కట్టిన వాడైనా ఎవరైనా సరే నీతి క్రియలు, సత్క్రియలు, మంచి క్రియలు చేసేవాళ్ళు వాళ్ళను బట్టి వాళ్ళు ఆశ్చర్యపడిపోతారు, చాలా యథార్థంగా వాళ్ళని ఆదరిస్తారు. చాలా మంది అయ్యో ఇతను చాలా మంచి వ్యక్తి, ఈయనను ముట్టుకోకూడదు మనం అని కొంత దుర్మార్గత చేసేవాళ్లే ఈ మాట అంటారంట. మాకు హాని చేసే వాళ్ళు ఎవరుంటారు? అప్పుడు మనల్ని కొట్టడానికి వచ్చే వాళ్ళు ఎవరుంటారు? మనల్ని ఏమంటారు, ఈడ్చుకెళ్ళేవారు ఎవరుంటారు? ఎవరుండరు అని అంటున్నాడు ఆయన. అదేంటండి, మనం ఎంత మంచి చేసిన బంధువులైనా సంఘంలోనైనా బయట సమాజంలోనైనా చాలా మంచి క్రియలు వాళ్ళ ఎదుట వారి కోసం వారి జీవితంలో చేసినా కూడా మనల్ని ఇబ్బంది పెట్టరా అని అంటే వాస్తవానికి పెట్టరు అని అంటున్నాడు. మాక్సిమం అయితే మరి పెట్టే వాళ్ళు కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు ఉంటారు కూడా సమాజంలో, సంఘంలో, కుటుంబంలో, బయట మనం ఎదుటి వ్యక్తుల ఎడల నీతి క్రియలు, మంచి క్రియలు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే చాలా మంది మనల్ని మరలా ఇబ్బంది పెడతా ఉంటారు. మనము యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాము, సువార్త ప్రకటించే వ్యక్తులము, మన దేవుని నీతి ప్రకారంగా జీవిస్తున్నాము, అలాగే సువార్త ప్రకటిస్తున్నందుకు, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినందుకు, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ సత్క్రియలు, నీతి క్రియలు చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కాని, బయట వాళ్ళు కాని, సంఘంలో కాని ఒకవేళ ఇబ్బంది పెట్టారనుకోండి, అదేంటి, మనం వాళ్ళ జీవితంలో మంచి జరగాలని సత్క్రియలు చేస్తే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారా? వాళ్ళు బెదిరిస్తారా? వాళ్ళు భయపెట్టిస్తారా, మనల్ని కొట్టడానికి వస్తారా? నేను చేసింది ఏంటి, సత్క్రియలుగా మంచి చేశాను కదా వాళ్ళకి, నేను మళ్ళా నాకు రివర్స్ రావటం ఏంటి? నేను యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాను, ఆయన సేవలో ఉంటున్నాను కదా, ఆయన సువార్తనే ప్రకటించాను కదా, నేనేమన్నాను అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినందుకు, ఆయన గురించి చెప్పినందుకు, సత్క్రియలు చేస్తున్నందుకు కూడా మనం శ్రమలు అనుభవించాల్సి వస్తుంది, మనకు రిజెక్షన్స్ వస్తాయి, మనం ఇబ్బందుల్లోకి గురవ్వాల్సి వస్తుంది. అదేంటి, నేను మంచి చేశాను కదా, ఏమైనా తప్పు చేశానా, ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనంటే, పేతురు గారు ఏమంటారంటే, ఆ టైంలో ఏం కంగారు పడద్దు, అప్పుడు మీరు ధన్యులు అని అంటున్నట్టు. అంటే ఒకవేళ తప్పు చేసి పాపం చేసి మనం సత్క్రియలు చేయకుండా అనవసరమైన విషయాలు చేసి, అంటే తప్పు చేసి పాపం చేసి ఒకవేళ శ్రమను అనుభవిస్తే అది మంచిదేగా, మరి అది ఎందుకు అనంటే, న్యాయం అది, తప్పు చేశావు కాబట్టి నీకు కష్టాలు వచ్చాయి లేకపోతే ఇబ్బందులు వచ్చాయి, అది న్యాయం. తప్పుకు శిక్ష లేకపోతే ఇబ్బంది అనేది అది న్యాయం. అని తప్పు చేయకుండానే నీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి గాని, ఆయన సువార్తను బట్టి గాని, ఆయన వాక్యాన్ని బట్టి గాని, సత్క్రియలు చేస్తూ ఉన్నప్పుడు గాని, రివర్స్ మనం శ్రమలు అనుభవించటం, మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మనల్ని అవమానపరుస్తా ఉన్నారు, అయితే ఏమంటారంటే, మీరు ధన్యులు. అప్పుడు మీరు ధన్యులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించారు, సువార్త ప్రకటిస్తున్నందుకు, వాళ్ళు ప్రభు కోసం జీవిస్తున్నందుకు, అక్కడ వాళ్ళు సత్క్రియలు కూడా చేస్తున్నారు, అయితే ఏమంటున్నారంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంట, బెదిరిస్తున్నారంట వాళ్ళు. ఇప్పుడు మనల్ని బెదిరించారంటే ఈ లోకంలో భయపెట్టిస్తున్నారంట, ఇబ్బంది పెట్టి చాలా టార్చర్ చేసే పరిస్థితిలో ఉన్నారు, ఆల్రెడీ టార్చర్ చేస్తున్నారు. నీరో చక్రవర్తి కాలంలో విపరీతంగా యేసుక్రీస్తు ప్రభు వారి నమ్ముకున్న అందరినీ టార్చర్ చేసేవాళ్ళు, చంపేవాళ్ళు, కొట్టించేవాళ్ళు. అయితే ఏమంటున్నాడంటే, అప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. అదేంటి సార్, పారిపోండి అనాలే, లేకపోతే ప్రార్థన చేస్తాం అనాలి, కానీ మీరు అట్లా శ్రమలు అనుభవిస్తున్నందుకు, ఆ ఇబ్బంది ఆ టార్చర్ అనుభవిస్తున్నందుకు మీరు ధన్యులు అని అంటున్నాడు. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, అసలు నేను ఎందుకు అనుభవించాలి, నేను మంచిగా చేశాను కదా వాళ్ళ జీవితంలో, నీతి క్రియలే చేశాను కదా, నేను యేసుక్రీస్తు ప్రభు వారి కోసమే నిలబడ్డాను కదా, నేను పాపం చేశానా, వ్యభిచారం చేశానా, దొంగతనం చేశానా, నేను యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినా, ఆయన కోసం జీవిస్తున్నాను, నీతి క్రియలు చేస్తున్నాను, వాళ్ళు వచ్చి నన్ను బెదిరిస్తారంటే, కొడతానంటున్నారంటే, జైల్లో వేస్తానంటున్నారంటే, టార్చర్ చేస్తున్నారంటే, అమ్మో అని కన్ఫ్యూజన్ గా, ఇబ్బందిగా, బాధగా ఉందా? అయితే దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు పాపం చేసిన దాన్ని బట్టి, మీరు నిజంగా తప్పు చేస్తే ఈ శ్రమలు ఈ ఇబ్బందులు వస్తే పర్వాలేదు, ఎందుకంటే అది న్యాయం, అది తప్పకుండా వస్తుంది. కానీ ఏ తప్పు చేయకుండా ఇలా అనుభవిస్తుంటే దాని అర్థం ఏంటంటే, మీరు ధన్యులు, యు ఆర్ ద బ్లెస్డ్, మీరు బ్లెస్డ్ పీపుల్. దేవుడు వాళ్ళకి ఇచ్చే టైటిల్ అంట. ఇప్పుడు అమ్మో నాకొద్దు, నాకు ఇట్లా ఎందుకు చేస్తున్నారు ప్రభా, నేను నీకోసం జీవిస్తుంటే నాకు ఎంత టార్చర్ అయింది అని అంటే, మరి మనకు దేవుడి నుంచి ఆ బ్లెస్సింగ్, ఆ దేవుని నుంచి మన మనం ఇలాంటి వాళ్ళం ఆ స్టాటస్ దేవుడు ఎలా పిలుస్తాడు? మరి మీరు ధన్యులు. అని దేవుడు ఎప్పుడంటాడంటే ధన్యులని, మనం నిజంగా నీతిక్రియలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి కోసం జీవిస్తూ ఉన్నప్పుడు రివర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటే, నష్టాన్ని కష్టాన్ని ఎదుర్కొంటే అప్పుడు మీరు ధన్యులు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీరు వాళ్ళు ఎంత బెదిరించినా ఎంత భయపెట్టించినా మీరు భయపడకండి, అవసరం లేదు. అంత భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోవాల్సిన అవసరం కూడా లేదు. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఏం చెప్పాలంటే, మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతోను భయంతోను సమాధానం చెప్పుటకు వెళ్ళినప్పుడు సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే సింపుల్ గా మంచి మనస్సాక్షితో, అంటే మీ మనస్సాక్షి ఎట్లా ఉండాలంటే చాలా క్లియర్ గా ఉండాలి. ఏదో దోషారోపణ చేసినట్టు ఉండకూడదు. అవును నువ్వు తప్పు చేసావు కదా, సరేలే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆయన తిరుగుతున్నాడులే, టార్చర్ చేస్తున్నాడులే, దాంట్లో ఏముంది నువ్వు చేసావు కదా అని అన్నట్టు మన మనస్సాక్షి మన మీద సాక్ష్యం చెప్పకూడదు. మన మనస్సాక్షి ఎంత క్లియర్ గా ఉండాలంటే, ప్రభా నేను యథార్థంగా నేను నీకోసం చేశాను, నేను నీకోసం జీవిస్తున్నాను, కానీ రివర్స్ ఆయన ఇలా నా జీవితంలో చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, భయపెట్టిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అంటే దేవుడు ధన్యుడు అంటాడంట. అలాంటి నిర్మలమైనటువంటి మనస్సాక్షితో మనము ఏం చేయాలంట? ఈ బెదిరిచ్చే వాళ్ళని, ఈ భయపెట్టిచ్చే వాళ్ళని, ఏంటిది మతం మార్చావంట, ఏంటి నువ్వు మతంలోకి వెళ్ళావంట, అందరినీ అచ్చేస్తున్నావంట అని మన విశ్వాసాన్ని గురించి ప్రశ్నిస్తారు. మన సత్క్రియల్ని నీతిక్రియల్ని ప్రశ్నిస్తారు. అప్పుడు మనకున్న నిరీక్షణ ఏంటి? అసలు మనం ఎందుకు విశ్వాసం ఉంచాము? అసలు మనం మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఎలా రక్తం గార్చాడు, ఆయన మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, దాని తర్వాత మనకు రాబోయే జీవితం ఏంటి, ఆ నిత్య జీవితం ఏంటి, ఆ నిరీక్షణ ఏంటి మనకున్నది, ఆ నిరీక్షణ కోసమే మనం జీవిస్తున్నాం. ఆ నిరీక్షణ మనకుంది కాబట్టే మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ మన నిరీక్షణ గురించి సాత్వికంగా తర్వాత భయంతో మనకు సమాధానం చెప్పాలంట. గొడవ పెట్టుకోవద్దు. నేనేం తప్పు చేశానని ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదంట. మనం ఏం తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, నా మనస్సాక్షి క్లారిటీగా ఉంది, క్లియర్ గా ఉంది. అప్పుడు మనం కేసులు వేసి ఎదుట ఆర్గ్యుమెంట్ చేసి కొట్లాడుకోవడానికి పొమ్మంటలాడు. ఏమంటున్నాడంటే మీ ఫెయిత్ గురించి, మీ విశ్వాసాన్ని గురించి, మీ రక్షణ గురించి అడుగుతారు తప్పకుండా, బెదిరిస్తారు, భయపెట్టిస్తారు. అప్పుడు ఎంత యథార్థంగా చెప్పాలంటే మీరు మంచి మనస్సాక్షితో అసలు ఆ నిరీక్షణ ఏంటో చెప్పండి. ఆ సువార్త ఏంటో, ఎందుకు రక్తం గార్చాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఎందుకు తిరిగి లేచాడో, దాని తర్వాత మనకు నిత్య జీవం ఎట్లా దొరికింది, ఆ నిత్య జీవం అనే నిరీక్షణ మనకు ఎట్లా ఉంది, ఆ నిరీక్షణ ఎంత గొప్పదో వాళ్ళకి చెప్పండి. ఎట్లా చెప్పండి అంటే బెదిరిస్తూ చెప్పొద్దు, సాత్వికంతో చెప్పాలి, భయంతోనూ చెప్పాలి, తగ్గించుకొని ప్రేమపూర్వకంగా భయంతో చెప్పాలి అని అంటున్నాడు. దేవుడు మనల్ని ఆర్గ్యుమెంట్స్ కి తర్వాత న్యాయ పోరాటానికి వెళ్ళండి అని ఎక్కడ దేవుడు వాదించలేదు. ఎందుకనంటే ఆయనకు న్యాయం తీర్చడానికి ఈ లోక కోర్టు కూర్చున్నప్పుడు న్యాయస్థానం ముందు నించున్నప్పుడు ఆయనకి న్యాయం దొరకలేదు. గుర్తుపెట్టుకోండి, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, దయాళుడు, అతి భయంకరుడైనటువంటి మన దేవుడు భూమి మీదకి వస్తే భూమి మీద ఉన్న న్యాయస్థానంలోనే ఆయనకు న్యాయం దొరకకపోతే మనకు దొరకద్దా? కాబట్టి అన్యాయంగా మాట్లాడతారు, బెదిరిస్తారు, ఇబ్బంది పెడతారు, టార్చర్ చేస్తారు తప్పకుండా. కానీ మనం ఏం చేయాలంట, మనల్ని క్వశ్చన్ కూడా చేస్తారంట, అడుగుతారంట. అప్పుడు మనం ఎంతమంది అడుగుతా, అంతమందికి ఎవరు అడిగినా కూడా చాలా తగ్గించుకొని ప్రేమపూర్వకంగా ఆ దేవుని సువార్తను చెప్పాలంట. అసలు మా నిరీక్షణ ఎట్లాంటిది తెలుసా అండి, మేము చనిపోయిన తర్వాత మేము దేవునితో పాటు ఉంటాము, అది మా నిరీక్షణ. దానికోసం మేము యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచింది, అదే మా విశ్వాసం. ఆయన మమ్మల్ని పాపంలో నుంచి, శాపంలో నుంచి, ఈ అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, మోసంలో నుంచి విడిపించాడు. ఈ నిరీక్షణతో మేము ఈ భూమి మీద బతుకుతున్నాం అని భయంతో తగ్గించుకుని సాత్వికంగా చెప్పాలి అంట. ఎప్పుడు రెడీగా ఉండాలి. కొన్నిసార్లు కోప్పడుతాం, చిరాకు వస్తుంది మనకి, కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్లోకి దిగిపోతాం, కొన్నిసార్లు కొట్లాట్లోకి దిగిపోతాం, డైరెక్ట్ గా కొట్టేసుకుంటారు ఒకరికొకరు. అటు చేయకూడదు, ఎప్పుడు సిద్ధంగా ఉండాలంట. ఏ టైంలోనైనా సరే, అర్ధరాత్రి వచ్చినా కూడా వాళ్ళు ఒకవేళ ఇబ్బంది పెడుతూ టార్చర్ చేస్తూ ఏ టైంలో వచ్చినా కూడా మనం రెడీగా ఉండాలంట సువార్త చెప్పడానికి. మనం నిజంగా ఏ విధంగా దేవుణ్ణి అంగీకరించామో, అసలు మన నిరీక్షణ ఎట్లాంటిది అనే విషయాలు చాలా క్లారిటీగా చెప్పాలంట. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అనంటే, మన హృదయాలలో యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రభువుగా ప్రతిష్ఠించాలంట. అదేంటి, మళ్ళా యేసుక్రీస్తు ప్రభు వారు హృదయంలో ఉన్నారు కదా ఆల్రెడీ. యేసుక్రీస్తు ప్రభు వారు హృదయంలో ఆల్రెడీ ఉంటే మరలా ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించడం ఏంటి? ఆయన మన హృదయంలోకి వచ్చాడు కదా, హృదయంలోకి ఆయన వచ్చారు. కానీ ఆయన్ని ప్రభువుగా హృదయంలో చూస్తున్నామా? ఆయన మన హృదయం అనే సింహాసనం మీద కూర్చొని మన అన్ని విషయాలు ఆయన ఏలుతున్నాడా? అన్ని ఆయన ప్రభుత్వం కిందే ఆలోచనలు, మన మాటలు, మన నిర్ణయాలు అన్ని తీసుకుంటున్నామా? ఆయనకే మన జీవిత చేతి పగ్గాలన్నీ ఇచ్చేసామా? ఒకవేళ అలా చేస్తే అప్పుడు దేవుని యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రభువుగా, అధికారిగా, అసలు నా హృదయానికి రాజు ఆయనే, అసలు ఆయనే నడిపించేది, నేను ఆయన మాట వింటాను అనే స్థితిలో కనుకుంటే ఆయన్ను ప్రభువుగా ప్రతిష్ఠించినట్టే. ప్రభువుగా ప్రతిష్ఠించడం అంటే అంత ఆషామాషి కాదు. ప్రభువుగా ప్రతిష్ఠించడం అంటే మన హక్కులు చెల్లవు, మన ప్రభుత్వం చెల్లదు, మన ఇష్టాలు, మన కోరికలు నడవవు. ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభు వారు మన హృదయంలోకి వచ్చారో, మనం పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాప పడ్డప్పుడు, ఆ రోజు మన హృదయంలోకి రాగానే ఒక మూలను కూర్చోపెట్టామా? ఇప్పటి వరకు ఒక మూలలో కూర్చోపెడితే మన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ప్రభువుగా హృదయంలో మనం ప్రతిష్ఠించలేదు, సమర్పించుకోలేదు. ప్రభా, ఇదంతా నీదే, ఈ నీ జీవితం నువ్వు చెప్పు ప్రభా, నీ ప్రభుత్వం కింద ఉన్నాను, నువ్వు రాజువి, నువ్వు అధికారివి, నువ్వు చెప్పినట్టే వింటాను అని లోబడితే ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించినట్టు. లేకపోతే ఆయన పిలిచాము, ఆయన హృదయంలోకి వచ్చాడు, ఆయన ఒక మూలను కూర్చోబెట్టి మిగతాది అంతా మన విషయాలు చేసుకుంటాం, మన ఇష్టాలు, మన కోరికలు, మన నిర్ణయాలు, మన జీవితం, మన ఇష్టం వచ్చినట్టు మనం బతుకుతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించాలి, అప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడో అలానే జీవిస్తామా, అప్పుడు సాత్వికంతో ఆనందంతో తగ్గించుకొని భయంతో వణుకుతో వాళ్ళకి స్వార్త చెప్తాము, వెంటనే రచ్చకెక్కి కోర్టు కీర్చి ఏదో ఒకటి చెయ్యం. ఎందుకు అనంటే ఆయన మా హృదయంలో ప్రభువుగా ఉన్నాడు, ఆయన ఏం చెప్తే అది చేస్తాము అని ముందుకెళ్తా ఉంటామంట. అప్పుడు ఎప్పుడు మనం దేవుడు మన హృదయంలో అధికారిగా ఉంటే, నిజంగా అన్ని విషయాలు ఆయన కంట్రోల్లో మనం పెడితే, అంటే అదే బ్రదర్, అన్ని ఆయన కంట్రోల్లోనే ఉంటాయి కదా, మరి మన ఇష్టం ఎందుకు నడుస్తుంది? మరి మన హృదయంలోకి వచ్చినప్పుడు అన్ని ఇష్టాలు కోరికలు అన్ని ఆయనవే జరగాలి మన జీవితంలో. ప్రభువుకు ప్రభువును ప్రభువుగా మన జీవితంలో ప్రతిష్ఠిస్తే మన జీవితానికే ప్రభు అని, మన జీవితంలో అప్పుడు సాత్వికంతో భయంతో అన్యాయం జరుగుతున్నా కూడా, అక్రమం జరుగుతున్నా, అంటే మన మీద అన్యాయం చేస్తున్నా కూడా, మనం ఎంత మంచి చేసి నీతి క్రియలు కలిగి దేవుని కోసం జీవిస్తున్నా కూడా రివర్స్ మన మీద ఇబ్బంది పెట్టడానికి చేస్తే, మనం యథార్థంగా అప్పుడు ఏం చేస్తాం? సువార్త ప్రకటిస్తామంట. సమాధానాలు అడిగే వాళ్ళకి ఏమంటారు, బెదిరించే వాళ్ళకి మనం చాలా చక్కగా యథార్థంగా నమ్మకంగా తగ్గించుకుని ప్రేమపూర్వకంగా సువార్త ప్రకటిస్తామంట. అలా చేస్తేనే ధన్యులు అంటున్నాడు. ఒకవేళ మన మీద తప్పు చేసి శిక్షణ అనుభవిస్తే మరి అది కరెక్టే కదా, పర్లేదు కదా అని అంటున్నాడు. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి శిక్ష వస్తుంది, చేయకుండా శిక్ష అనుభవించడం అంటే ధన్యులు. అయితే అప్పుడు మీరు దేవుని విషయమే దుర్మార్గులని, సారీ దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందవై వారు సిగ్గుపడుదురు. ఎప్పుడు అప్పుడు అని ఎందుకన్నాడంటే, మనము నీతి నిమిత్తం శ్రమ పడతా ఉంటే, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కోసం జీవిస్తూ మనం ఉంటా ఉంటే, మంచే చేస్తూ నీతి క్రియలు చేస్తూ సత్క్రియలే చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి కోసమే జీవిస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, మంచి మనస్సాక్షి కలిగి వచ్చిన వాళ్ళందరికీ సాత్వికంతో భయంతో వాళ్ళు ఏమడిగినా కూడా మనం సువార్త చెప్తూ యథార్థంగా మన నిరీక్షణ గురించి చెప్తూ దేవుడు మన ప్రభువుగా ఉంచుకొని ఆయన మన హృదయంలోనికి అధికారి అని ఆయన పెట్టుకొని అలా చేస్తూ ఉంటానంట, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనిందవై వారు సిగ్గుపడుదురు. పాపం వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడానికి, కొట్లాడడానికి, మనల్ని రచ్చకీడ్చడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తారంట, బెదిరిస్తూ కలవర పెట్టడానికి వస్తారంట. అప్పుడు మనం గనక మన హృదయంలో దేవుడు ప్రభువుగా లేకపోతే, ఆయన పేరే ప్రభు కానీ ఆయన మన హృదయంలో ప్రభువుగా ఉండాలి, అంటే అన్ని అధికారాలు ఆయనకు ఉండాలి. అలా ఉన్నప్పుడంట మనం ఎలా ప్రవర్తిస్తాము? సాత్వికంతో భయంతో. ఎదుటోడికి ఏమవుతుందంటే తెలుసండి, సిగ్గు కలుగుతుందంట. అదేంటి, కొట్టి వెళ్ళిపోతారు కదండి, అవమానపరిచి వెళ్ళిపోతారు కదండి అని అంటే, కాదు 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 కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనల్ని ఏ విషయంలో మనం వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు పరికమాలిన వాళ్ళు, వీళ్ళు అది ఇది అని చాలా తిట్టారు కదా. దేవుని వాక్యంలో రాసింది అని దుర్మార్గులు, ఇంకా రకరకాల విషయాలు, బూతులు, ఇంకా దేంతో తిడతారు. అలా మనల్ని దూషించిన వాళ్ళంట వాళ్ళే సిగ్గుపడతారంట, వాళ్ళకి సిగ్గు కలుగుతుందంట, భయం కలుగుతుందంట, షేమ్ కలుగుతుందంట. ఎందుకు? ఎందుకంటే మనం మంచి ప్రవర్తన కనపరిచాం కాబట్టి, సత్ప్రవర్తన చూపించాం కాబట్టి. సత్ప్రవర్తన ఏంది ఏంటి అనంటే, సాత్వికంతో భయంతో మనం దేవుని సువార్తను ప్రకటించటం, అడిగిన వాళ్ళకన్నిటికీ సమాధానం చెప్పటం. మన సత్ప్రవర్తన మనలో నుంచి ఎప్పుడొస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనలోకి వచ్చినప్పుడే ఆరంభమైంది. కానీ ప్రభువుగా ఎప్పుడు ప్రతిష్ఠిస్తామో, ఆయన అన్ని అధికారాలు ఆయన చేతిలోకి ఇస్తామో, అప్పుడు మన జీవితం విప్లవాత్మకంగా మారిపోతుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనము మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇబ్బంది పెడితే, ధమ్కీ ఇస్తే, లేకపోతే ఇలాంటి విషయాలు చేస్తా ఉన్నప్పుడు మన రెస్పాన్స్ ఏంటి? సత్క్రియలు, నీతిక్రియలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి కోసం జీవిస్తున్నప్పుడు టార్చర్ అనుభవించవలసి వస్తే, ఇబ్బంది పెట్టబడాల్సి వస్తే మన రెస్పాన్స్ ఏంటి అనేది చాలా ప్రాముఖ్యం. అది చెప్తున్నాడు ఎలా ఉండాలంటే, రెస్పాన్స్ అట్లా ఉన్నప్పుడు అంటే సాత్వికంతో భయంతో వాళ్ళే సిగ్గుపడతారంట. ఇప్పుడు మీరే చూడండి, మనం ఆర్గ్యూ చేసి రచ్చకీడ్చి ఇంకా ఏదో చేస్తే, ఇప్పుడు ప్రభువును మన హృదయంలో దేవునిగా ప్రతిష్ఠించినట్ట కాదు. రెండోది సాత్వికంతో భయంతో చెప్పినట్ట కాదు. మూడోది ఏ విషయంలో మనం దూషిస్తున్నారో వాళ్ళు సిగ్గుపడరంట. వీళ్ళు వీళ్ళు మనలాంటి వాళ్ళే, మనం ఏం చేస్తే అది చేస్తారు, వీళ్ళు ఏదంటే అది అంటున్నారు. ఇంకా వచ్చేసే అని ఆలోచిస్తారు వాళ్ళు, సిగ్గుపడరు. అప్పుడు అపనింద వేసేవాళ్ళు మన మీద సిగ్గుపడరు. వాళ్ళను సిగ్గుపడాలా చేసేదే మన క్యారెక్టర్ దేవుణ్ణి. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడకంటే మీరు చేసి శ్రమ పడితే బహు మంచిది. ఫస్ట్ది ఏమన్నాడు? మేలు చేసి కీడును అనుభవిస్తే మీరు ధన్యులు అన్నాడు. రెండోది ఏమంటున్నాడు తెలుసా? చాలా మంచిది అంటున్నాడు. ఎప్పుడండి మనం నిజంగా అట్లా ఆలోచించి యథార్థంగా అలా జీవించగలుగుతాం మనం మన జీవితంలో? మనకి ఏదైనా ఇన్కన్వీనియన్స్ కలిగితే ఎవరు ఏమనకూడదు. మళ్ళీ చిన్న ఇన్కన్వీనియన్స్ కలగకూడదు, ఎవ్వరు ప్రశ్నించకూడదు, ఎవ్వరు ఇబ్బంది పెట్టకూడదు, ఎవ్వరు ఏమనకూడదు, ఎవ్వరు అసలు ఏ ప్రాబ్లం రాకూడదు. అంత సాఫీగా వెళ్ళిపోవాలని జీవిస్తూ ఉంటామా? కుదరదు. దేవుడు ఏమంటున్నాడంటే, మీకు వస్తాయి ఇబ్బందులు, అపనింద వేసేవాళ్ళు, ఇబ్బంది పెట్టే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. అప్పుడు మీరేం చేయాలంటే, మీరు చాలా సాత్వికంగా భయంతో ఉండాలి. అప్పుడు వాళ్ళే సిగ్గుపడిపోతారు మీ ప్రవర్తన చూసి అన్నాడు. తర్వాత ఏమంటున్నానంటే, ఎట్లాది అనంటే, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో ఒక్కసారి శ్రమ పడెను. అంటే ఇది ఎట్లా జరుగుతుంది, ఎలా ఎలా చేయాలి, నిజంగా ఇది సాధ్యమేనా, నేను కీడును అనుభవిస్తూ ఏమన్నారు, కీడు చేసి శ్రమ పడకంటే మేలు చేసి శ్రమ పడటే మంచిది అన్నారు కదా. మేలు చేసి ఎట్లా శ్రమ పడాలి, అసలు నా వల్ల కాదు, చాలా కష్టం అవుతుంది బ్రదర్, అట్లా ఎట్లా అవుతుంది, మనం ఇంకా బతకగలమా ఈ ప్రపంచంలో అసలు, అలాగైతే మనల్ని ఇంకా ఉండనివ్వరు ఈ లోకంలో అని అంటారు చాలా మంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ఒక మంచి మోడల్ చూపిస్తాను అని చెప్తూ యేసుక్రీస్తు ప్రభు వారిని మధ్యలోకి తీసుకొని వచ్చాడు. ఎట్లా అంటే కీడు మేలు చేసి శ్రమ పడటం ఎట్లా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి నేర్చుకోవాలంట. ఆయనే మనకు మాదిరి. ఆయన చెప్పండి, కీడు చేసి కీడు అనుభవించాడా, అంటే శ్రమ పడ్డాడా, లేకపోతే మంచి చేసి మేలు చేసి శ్రమ పడ్డాడా? ఆయన కీడు ఆయన ఎప్పుడూ చేయలేదు, పాపం ఎప్పుడూ చేయలేదు, ఆయనలో పాపం లేనే లేదు, పాపం ఎవ్వరు కనిపెట్టలేరు, ఆయనలో ఉండదు, ఉండబోదు. ఆయన మేలే చేశాడు, ఆయన మేలు చేసి మన కోసం ఏం చేశాడు, శ్రమ పడ్డాడు. ఆయన జీవితమే మనకు మంచి మాదిరి. ఎందుకనంటే అనీతిమంతులం అంట, అంటే మనం నీతిమంతులం కాదు, దేవుని స్టాండర్డ్ లో జీవించే వాళ్ళం కాదు, కానీ ఆయన నీతిమంతుడు, ఆయన స్టాండర్డ్ లో ఆయన జీవించేవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. నీతిమంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు అనీతిమంతుడైన మన కొరకు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడి, ఒక్కసారి మన ఆయన జీవితాన్ని మన కోసం అప్పగించేశాడు శరీరంలో. కాబట్టి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్లా అసలు చేశారు, మన వల్ల అవుతుందా అని అంటే, మనకంటే ముందు మాదిరిగా ఉండి ఆయన చేసి వెళ్ళిపోయాడు కాబట్టి మనకు కూడా మనం కూడా తప్పకుండా చేయగలము, చేస్తాము దేవుని సహాయంతో. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడంటే, శరీర విషయంలో చంపబడి అంటే, బ్రదర్ ఆయన అంటే దేవుడు కదా, ఆయన అంటే అన్ని విషయాలు చేయగలడు, కానీ మనం ఎట్లా, మనం కష్టం కదా. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చింది కేవలం 100% దేవునిగా ఉండి చూపించి వెళ్ళిపోవటానికి రాలేదని, ఆయన అదే సమయంలో 100% మనిషి, 100% దేవుడు. 100% మనిషి అన్నప్పుడు మనలాంటి రూపం కలిగి వచ్చాడు కాబట్టి, మనలాగానే తిన్నాడు, మనలాగానే పడుకున్నాడు, కానీ అదే టైంలో 100% దేవుడు అనుకోండి. కానీ మనము అలా తీసేయడానికి వీల్లేదు, అందుకనే మన రూపంలో వచ్చి మనకు చూపించి మనకు సహాయం చేయడానికి ఎప్పుడు ఆయన రెడీగా ఉంటానని ఆల్రెడీ చెప్పాడు. సో అలా మేలు చేసి శ్రమ ఎట్లా పడాలి, అది చాలా కష్టం కదా బ్రదర్ అంటే, ఖచ్చితంగా పడాల్సిందే. మాదిరి ఎవరు, ఎట్లా పడాలి అని అంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపాల కోసం చచ్చిపోయాడు కదా, తిరిగి లేచాడు కదా, ఆయన మేలు చేసే శ్రమలు అనుభవించాడు కదా, ఇంకా ఆయనే మాదిరి. అమ్మో నా వల్ల కాదు బ్రదర్, అయితే మరి డౌట్ పడాలి, మరి మారు మనసు పొందామా లేదా, అంటే దేవుని వాక్యం అర్థం అవ్వట్లేదు, అయినప్పటికీ నేను ఆర్గ్యూ చేస్తాను, నా వల్ల కాదు బ్రదర్ అని అంటే నిజంగా మారు మనసే లేదనుకోవాలి. మారు మనసు ఉన్న వాళ్ళు నిజంగా రక్షించబడ్డ వాళ్ళు, వాళ్ళకు దేవుని వాక్యం అర్థం అవుతుందంట, దేవుని స్టాండర్డ్స్ అర్థం అవుతాయంట, దేవుని యొక్క నీతి క్రియలు నీతి విలువలు అర్థం అవుతాయంట, వాళ్ళు వెంటనే లోబడతారు. ఏదో ఏమంటారు ఏదో బర్సబ్బా లాగా ఏదో గ్రూపులు తయారు చేసి రచ్చకీడ్చి ఏదో వాళ్ళు ఏది చేస్తే అదే యాంటీడోట్ గా వెళ్ళటం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరి మా సురూపమైనను సొగసైనను లేరు. ఆయన నలగొట్టబడ్డాడు, గొర్రె బొచ్చు కత్తిరించి వాని యొద్ద ఎట్లా మౌనంగా ఉంటుంది అట్లా మౌనంగా ఉంటుంది. ఆయన మాట్లాడడానికి హక్కు లేదా? సరే ఇక్కడ మాట్లాడి వేరే రకంగా చనిపోవచ్చు కదా. లేదు, మనం ఏమనుకుంటామంటే చాలా సార్లు మనలో ఒక పొరపాటు ఏంటంటే, పొరపాటుగా ఆలోచించే విధానం ఏంటంటే, ఆయన ఆయన దేవుడు కదా అని ఆయన చేయగలడు. ఒకటి, నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే, ఆయన వచ్చిందే చనిపోవటానికి కదా, కాబట్టి ఎట్లాగూ సైలెంట్ గా ఉంటాడు, అవన్నీ కనపరుస్తాడు అని మనం తేలిగ్గా తీసేసి ఇది నా వల్ల కాదు అని అంటాం మనం చాలాసార్లు. ఇది ఎంత దుర్మార్గత అండి. ఆయన సైలెంట్ గా ఉండటం అనేదట, ఆయన భూమి మీదకి వస్తే అలా ఉండట, ఆయన కేవలం మన పాపాల కోసం చనిపోవడానికి అట్లా లేడంట. ఆయన ఒరిజినల్ నేచర్ అంట అది. యెషయా గ్రంథం చక్కగా చదివితే మనకు అర్థమయ్యేదే. ఆయన సాత్వికుడు అని అంటే భూమి మీదకి వచ్చినప్పుడు సాత్వికుడే, పరలోకంలో ఉన్నప్పుడు కూడా సాత్వికుడు ఆయనే. మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడే రక్తం కార్చాడు కాబట్టి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు, ఆ తర్వాత ఆయన చాలా డేంజరు. ఆయన డేంజర్ ఎప్పుడు డేంజరే, ఎప్పుడు సాత్వికుడే. ఆ పొరపాటు వల్లే మనం దేవుణ్ణి చూసే దృష్టికోణం, ఆ దృష్టికోణంలో చూస్తూ ఉండటం వల్లే మనకు ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు, ఆయన ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు, ఎందుకు అన్యాయాన్ని భరించాడు, అది ఎందుకు ధన్యత, అది ఎందుకు చాలా మంచిది అనే విషయం మనకు ఎప్పటికీ అర్థం కాదు. దాన్ని ఫేస్ చేయాలంటే, అలా జీవించాలంటే మనకు ఏమంటారు సరిపోదు, మనకు బలం మన వల కాదు అట్లా చేయాలా అని అంటాం మనం. కానీ అలా చేయాల్సిందే, అదే మనకు మన ముందు ఉన్న మాదిరి, ఇంకొకటి లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించాలి, ధ్యానించాలి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, అంటే ఆ పూర్వపు దినాల్లో, ఆ నోవా టైంలో, నోవహ టైంలో ఏం జరిగిందంటే, దేవుడు దీర్ఘశాంతంగా చాలా సంవత్సరాలుగా వెయిట్ చేశాడంట. నోవహ అనే ఒక వ్యక్తి కనిపించాడు. ఆ ఓడ సిద్ధపరిచేటప్పుడు ఓడ ఆయన నోవహ గారిని అన్నాడు, నేను ఈ పాపం అంత విపరీతంగా చేస్తున్నారు, అసలు ఈ ప్రపంచాన్ని మొత్తం తుడిచిపెట్టిస్తాను, అంతలోపు నువ్వు వాళ్ళకి చెప్పు, కొంత హెచ్చరికలు చేయి, నువ్వు ఓడ తయారు చేసుకో అన్నాడు. పాపం ఆయన కూడా ప్రకటించాడంట సువార్త. నోవహ గారు ఓడ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏమన్నారు, ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఒక విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అందరికీ సువార్తను ప్రకటింపజేస్తాడు. అంటే ఇప్పుడు నోవా ఓడ సిద్ధపరిచేటప్పుడు ఆయన చెప్పాడా లేదా? చెప్పాడు. అందరు హేళన చేసి ఉంటారు, ఎవ్వరు వినలే, ఎవ్వరు వినలేదు. ఆ ఓడ బిల్డ్ అవగానే నోవా, నువ్వు లోపలికి వెళ్ళిపో, ఇలా జంతువులు అవన్నీ తీసుకుని వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయేసరికి అందరినీ దేవుడు చంపేశాడు. ఇప్పుడు వీళ్ళు ఎలా రక్షించబడ్డారు? నీటి ద్వారా రక్షించబడ్డారు. అంటే నీళ్ళ రక్షించినవి వాస్తవానికి నీటి ద్వారా రక్షించబడ్డారంటే నీళ్ళ రక్షించినవి కాదు, దేవుడు రక్షించాడు. ఆ నీళ్లలో ఫ్లడ్ లో మిగతా వాళ్ళందరూ చనిపోయారు, వీళ్ళు మాత్రం ఎందుకు బతికారంటే పడవలో ఉన్నారు కాబట్టి. పెద్ద షిప్ నీటి ద్వారా రక్షించబడ్డారంటే నీళ్లు ఆయా నోవహును రక్షించలేదు, గుర్తుపెట్టుకోవాలి మనం అందరం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది అని అంటే నిజంగా బాప్తిసం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడా? కాదు. చాలా మంది ఈ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే విధానం ఇది. ఇక్కడ ఏమన్నాడు? అక్కడ నీళ్లు రక్షిస్తే ఇక్కడ బాప్తిసం రక్షిస్తుందనా దాని అర్థం? కాదు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. మనల్ని రక్షించేది ఏంటి? బాప్తిస్మమా, మారు మనసా, దేవుడా? దేవుడు రక్షిస్తాడు. పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచినందుకు రక్షించబడతాం, గాని మనం బాప్తిసం తీసుకున్నందుకు రక్షించబడం. బాప్తిసం అనేది ఒక సింబాలిజం. మనం ఎలా మారు మనసు పొందామనేది, లోపల ఈ కార్యం ఎలా జరిగింది మన హృదయంలో అనేది, సంఘం అంతటి ముందు ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లలో మునిగి వాళ్ళ ముందు సాక్ష్యం చెప్తాం, అలానే రోజు నేను ఇలాగా దేవుణ్ణి అంగీకరించాను అని అక్కడ సాక్ష్యం చెప్పటమే బాప్తిసం అని. ఇక్కడ ఆ బాప్తిసం గురించి మాట్లాడలేదు, ఇక్కడ మారు మనసు గురించి మాట్లాడతాడు. అయితే చాలా మందికి కొంత మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. క్రైస్తవ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి చాలా పెద్దగా ఇంకా ఎక్కువగా ఉంటాయి. పిల్లల్ని ఎప్పుడు కానీ ప్రోత్సహించినప్పుడు బాప్తిసం తీసుకుంటావా, బాప్తిసం తీసుకుంటావా, ఇక్కడ నుంచి బాగుంటావా, బాప్తిసం తీసుకుంటే బాగుంటుందమ్మా, బాప్తిసం తీసుకున్నావా అని ఈ పెద్దగా బాప్తిసం గురించే మాట్లాడతారు. కానీ అసలు వాడికి మారు మనసు ఉందా? నువ్వు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నావా? నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడుగా అంగీకరించావా? నువ్వు హృదయపూర్వకంగా పశ్చాత్తాపం నీలో కలిగిందా? నీ పాపాల విషయంలో నువ్వు అన్నిటినీ ఒప్పుకొని యథార్థంగా నువ్వు ఆయన అంగీకరించావా అని అడగం మనం. అది అప్పుడే నిజమైన మార్పు స్టార్ట్ అవుతుంది వాళ్ళ జీవితంలో. అదే మారు మనసు, అదే రక్షణ. కానీ మనం ఎక్కువగా ఫోకస్ దేని మీద పెడతా అంటే బాప్తిసం మీద. నీళ్ళలో మునిగితే ఏమవుతుందండి? నీళ్ళలో మునితే ఏమైనా అవుతుందా? అది ఆజ్ఞ, అది తప్పకుండా చేయాల్సిందే, అది ఆప్షన్ కాదు. కానీ మారు మనసు పొందిన తర్వాత చేసేది అది. ఒకవేళ మారు మనసు పొంది బాప్తిసం తీసుకోకపోయినా కూడా పరలోకం వెళ్తాడు. కానీ మారు మనసు పొందకుండా పిల్లల్ని బాప్తిసం తీసుకో, బాప్తిసం తీసుకోకుండా నరకమే పోతాడు. కాబట్టి మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్. అది దాని ద్వారానే పరలోకం వెళ్ళేది, దాని ద్వారానే నిరీక్షణ కలిగి జీవించేది, దాని ద్వారానే మనకు దేవునితో మనకి సంబంధం కలిగేది. సో కాబట్టి ఇక్కడ నీళ్ళ అందుకనే ఏమన్నాడు? దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నదని ఒక చుక్క దాని కింద కామబెట్టాడు. సెమికోన్ అంటారా? ఇది ఎందుకు పెట్టాడంటే దాని అర్థం చెప్తున్నాడు కింద. దాని తర్వాత ఈ పంక్చుయేషన్స్ వచ్చినప్పుడల్లా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాని అర్థం ఇంకొకటి ఉంటుంది అని. ఏమంటున్నాడు అనంటే అదేదనగా, అదేంటంటే అసలు అసలు ఈ బాప్తిసం ఏంటిదంటే అని చెప్తే ఏమన్నాడంటే శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే అప్పుడు అంటే ఈ బాప్తిసం ఎట్లాంటి బాప్తిసము అనంటే మనం ఏదో నీళ్ళలో మునిగితే మనం ఏదో మట్టిపోయేది కాదు అని చెప్తున్నాడు. ఏదో మనం మురికంటిని అడిగి పోయి స్నానం చేస్తే అదంతా పోయేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడు అవటం ద్వారా అప్పుడు మనకు నిర్మలమైన మనస్సాక్షి కలిగింది, అంటే మనం మారుమనసు పొందామని అన్నాడు. సింపుల్ గా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేటం ద్వారా మనకు మారు మనసు, మంచి మనస్సాక్షి వచ్చింది అని అంటే దాని అర్థమైంది మారు మనసు. మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అంటే అల్టిమేట్ గా ఏం చెప్తున్నాడంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనకు మోడల్. అంటే ఎక్కడి నుంచి చూస్తున్నాం ఈ వచనం, 18వ వచనం నుంచి మేలు చేసి శ్రమ పడాలి ఎట్లా అని చెప్తూ ఆయన మోడల్ ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చేశారో అలా చేయాలి. అయితే మనం ఎట్లా దేవుడైతే మనల్ని రక్షించాడో ఆ రక్షణ ఇచ్చిన తర్వాత ఆయన ఎంత శక్తిని పొందుకున్నాడు చూడండి. పరలోకానికి వెళ్లి దూతల మీద అధికారుల మీద శక్తుల మీద అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు. అది మన నిరీక్షణ, దానికోసం బతుకుతున్నాం మనం. అంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత తగ్గించుకుని తను తాను సమర్పించుకున్నాడో మనం కూడా అలాగనే సాత్వికంతో భయంతో ఉండాలి. అప్పుడు మనం పరలోకంలో మనకు దేవుడు మనల్ని బలపరుస్తాడు, హెచ్చిస్తాడు. అంతేకాని హెచ్చించడం అంటే దాని అర్థం మళ్ళా వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. మనం నిజమైన ఫలము బలము అన్ని దొరికేది ఎక్కడంటే పరలోకంలో. ఆయన చాలా సామాన్యంగా ఉండి ఇక్కడ అన్ని అనుభవించిన తర్వాత ఆయన చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడంట తండ్రి. అలాగే మనకు కూడా ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ కోసం మనం ఏం చేయాలి, యేసుక్రీస్తు ప్రభు వారి లాగానే మనం జీవించాలంట. మేలు చేసి శ్రమను అనుభవిస్తే చాలా మంచిదంట, ధన్యులం అంట. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం, మన జీవితం ఎలా ఉంది. మనం వెంటనే మనం దాన్ని ఆర్గ్యూ చేయడానికి చాలా కొట్లాడటానికి ముందుకెళ్తామా, మనము అలాగే నీతి కలిగి జీవిస్తూ ఉంటామా, వాళ్ళ బెదిరింపులకు భయపడకుండా కలవరపడకుండా ఉండండి అని దేవుడు మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. మన ప్రవర్తన సాత్వికంతో భయంతో మన సువార్త చెప్తే చాలంట, వాళ్లే సిగ్గుపడతారంట. కాబట్టి మన జీవితం ఎలా ఉందని మనం పరిశీలించుకోవడం చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసుకున్నాం.